హరే కృష్ణ దండతనామాలు. అందరు భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందం 21వ అధ్యాయం 13 నుంచి 22వ శ్లోకం వరకు చర్చించుకుందాము. ఈరోజు విషయం ఏంటంటే కర్దమముని ఇప్పుడు భగవంతుడి దర్శనం తీసుకున్న తర్వాత ఇప్పుడు భగవంతుడికి తన ప్రార్థనలను అర్పించుకుంటాడు. అదేవిధంగా ఆ ప్రార్థనలోనే తనకు కావాల్సిందే ఇచ్చను కూడా, ఎందుకు తపస్సు చేశాడో ఆ వ్యక్తం కూడా చేసుకుంటారు భగవంతుడికి. సో మనము మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంటాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనా శలాకయ చక్షూరుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దరాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగన రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావదూతం పరిజన సహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగనలలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధువ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో 13వ శ్లోకం. ఋషిరువాచ జుష్టం బతాధ్యా కిల సత్వరాశే సాంసిత్యమక్ష్ణోస్తవ దర్శనాన్న యద్దర్శనం జన్మభిరీడ్య షద్భిర్ ఆశాసతే యోగినో రూఢయోగ. తో కర్దమముని ఏమంటున్నారంటే అందరికీ ఎంతో ఆదరణీయులైన భగవంతుడు ఇప్పుడు ఈ నిన్ను దర్శించుకున్న తర్వాత నా యొక్క దృష్టి సంపూర్ణమైపోయింది, సంతుష్టమైపోయింది, నేను సంపూర్ణంగా సంతృప్తి చెందాను మిమ్మల్ని దర్శించుకొని. నా దృష్టికి ఇదే పరిపక్వత, పరిపూర్ణత. ఎందుకంటే ఎంతో మంది పెద్ద పెద్ద గొప్ప యోగులు కూడా ఎన్నో జన్మలు తీవ్రమైన ధ్యానం తపస్సు చేసుకుంటారు మీ యొక్క ఈ దివ్యరూపం దర్శనం చేసుకోవడానికి. ఆ దివ్యరూపాన్ని నేను ఈరోజు దర్శించుకోగలిగాను. సో ఇలా మనం ప్రతి ఒక్క ఇంద్రియం ఇక్కడ చూపు అంటే దృష్టినిచ్చారు. మన చూసే శక్తి ఇది ఎప్పుడు పరిపూర్ణం చెందుతుంది అంటే ఎప్పుడైతే సంపూర్ణమవుతుందంటే ఎప్పుడైతే భగవంతుని దర్శించుకుంటాము, భగవంతుడి యొక్క సౌందర్యాన్ని దర్శించుకుంటాము. అలాగే మనము వినే శక్తి కూడా ఎప్పుడైతే భగవంతుడి గురించి వింటామో అప్పుడు మనం వినే శక్తి పరిపూర్ణత సాధిస్తుంది, అది పర్ఫెక్ట్ అవుతుంది. అలాగే మన రుచి చూసే శక్తి కూడా ఎప్పుడైతే భగవంతుడి ప్రసాదాన్ని మనం రుచి చూస్తామో మన రుచి చూసే శక్తి కూడా అది సంపూర్ణమవుతుంది, పరిపక్వత సాధిస్తుంది, పర్ఫెక్ట్ అవుతుందన్నమాట. సో అలా అన్ని అంగాలను అన్ని ఇంద్రియాలను భగవంతుడి యొక్క సంబంధంలో ఎలాగో అలా మనం యుక్తపరచగలిగితే దాన్ని మనం భక్తి యోగ అంటాం, ఇంకా వేరేం లేదు అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. అదే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం మన కర్దముని యొక్క శ్లోకం ద్వారా ఆయన చెప్పిన దీన్ని బట్టి. సో నెక్స్ట్ శ్లోకం. ये मायया ते हतमेधसस्त्वत्पादारविन्दं भवसिन्धुपोतम् उपास्यते कामलवायतेषां रशीषकामनिरयेऽपि ये स्युः. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ యొక్క చరణాలు ఎటువంటి పాత్ర అంటే ఆ పాత్రను ఉపయోగించుకొని అంటే మీ చరణాల యొక్క శరణం ఆశ్రయించి ఈ యొక్క భవసాగరాన్ని దాటవచ్చు. ఎవరైతే బుద్ధి మాయామోహితమైపోయిందో, బుద్ధి నశించిపోయిందో ఈ మాయామోహితమై, అటువంటి వారు మాత్రమే మీ చరణాలను ఆశ్రయించి చిన్న చిన్న భౌతిక సుఖాల గురించి కోరుకుంటారు, ఏవైతే నరకంలో కూడా లభ్యమవుతాయో. కానీ మీరు ఎంత మహానుభావులు అంటే, ఎంత కృపామయులు అంటే, అటువంటి వారి పైన కూడా మీరు మీ యొక్క కృపను ప్రసాదిస్తారు, అంటే వారి కోరికలను కూడా మీరు తీరుస్తారు. అంటే బేసికలీ రెండు రకాల వ్యక్తులు ఉంటారు, ఎవరైతే భగవంతుని ప్రార్థించుకుంటారు, ఆరాధించుకుంటారు, దగ్గరకు వస్తారు, భగవంతుడిని ఆశ్రయిస్తారు. ఒకరు భగవంతుడి సేవ, నిస్సార్థపూరితమైన సేవ చేయడానికి, భగవంతుడిని సంతృప్తిపరచడానికి భగవంతుడి దగ్గరికి వస్తారు, సేవ చేసుకుంటారు. ఇంకొక వ్యక్తులు ఏంటంటే, ఇంకొక కేటగిరీ ఏంటంటే, వారికి ఏవో భౌతిక ఆశలు, భౌతిక కోరికలు తీర్చుకోవడానికి వస్తారన్నమాట. ఇక్కడ ఎందుకంటున్నారంటే, ఇక్కడ కానీ ఇద్దరినీ భగవంతుడు కరుణిస్తాడు, భగవంతుడు ఇద్దరికి కూడా ఆయన కరుణ చూపిస్తాడు ఇద్దరి మీద కూడా. ఇక్కడ ఎందుకది నరకం వంటి, నరకంలో కూడా దొరికేవి వాటి గురించి ఎందుకు అడుగుతున్నారంటే, మామూలుగా ఏంటంటే నరక వంటి జీవితం అంటే, ఇప్పుడు కుక్క, పిల్లి, పంది ఇటువంటి జీవరాశులు ఉంటాయి కదా, వాటి జీవితం ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అది నరక యాతన వంటిది అనమాట. అంటే అందులో అదంత గొప్ప జీవితం కాదనమాట. కానీ వాళ్ళు కూడా ఆహార నిద్ర భయమైతనం అనేది కుక్క, పిల్లి, పందిలో కూడా ఉంటాయన్నమాట. సో అటువంటి వాటిని సంతృప్తి చెంది, అంటే అటువంటి వాటిని ఇంకా కావాలి అని కోరుకుంటే మరి అది అంత గొప్ప విషయం కాదనమాట. అది ఎవరైతే ఒక చేతన బుద్ధి మాయామోహితమైపోయిందో వారు మాత్రమే అలా కోరుకుంటారని చెప్తున్నారు. హతమేధస, మేధస, మేధస్సు హతమైపోయింది, ఇంకా ఖతమైపోయింది వాళ్ళు. సో మరి అంటే మీరు యోగా ఇప్పుడు ఇక్కడ ఎంతో ఆరాధన చేసి, ఎంత మనం యోగా తపస్సు ఇవన్నీ చేసి ఏ విధానం, ఇప్పుడు ఆ సత్యయుగంలో కూడా యోగా తపస్సు, ఇప్పుడు భక్తి పూజ ఏదో ఒకటి చేసుకొని భగవంతుడి నామం జపించుకొని అని ఏదైనా భక్తి మార్గంలో ఏదో ఎలాగో భగవంతుడిని ఆరాధించి సంతృప్తిపరిచి ఫైనల్గా భగవంతుడు ఏం కావాలని కోరుకుంటే, ఏమైనా భౌతిక ఇచ్చలు కోరుకున్నారనుకోండి, భౌతిక ఇచ్చలు పూర్తి చేసుకోవడానికని వ్యక్తం చేస్తే అది అంత తెలివైన పని కాదు. అదే విషయాన్ని భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, ఎవరైతే అల్ప మీద కొంచెం తక్కువ తెలివి ఉన్న వాళ్ళు మాత్రమే, ఎవరైతే బుద్ధి మాయామోహిత మీద అయిపోయిందో ఎక్కువగా భౌతిక ఆసక్తులతో, వాళ్ళు మాత్రమే ఇలా అన్ని రకాల వివిధ రకాల దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి ఆరాధించుకుంటారు, ప్రార్థించుకుంటారు అని చెప్పారు. సో కానీ ఇప్పుడు మరి ఇక్కడ మన కథముని ఈ విషయాన్ని ఎందుకు వ్యక్తం చేస్తున్నారంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది నెక్స్ట్ శ్లోకంలో. తథా సచాహం పరివోదు కామః సమానశీలం గృహమేదధేను ఉపేయివాన్మూలమశేషమూలం దురాశయ కామదుగాంగ్రిపస్య. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, నా కోరిక ఏంటంటే, నాకు ఇప్పుడు వివాహం చేసుకోవాలి, నేను వివాహం చేసుకోవడానికి ఒక సరైన భార్య నాకు కావాలి, నా సమానశీలం, నా అటువంటి నేచర్, నాటువంటి చింతన భావన, నేచర్ ప్రకృతి గుణాలు, నా వంటి క్యారెక్టరే, అటువంటి సేమ్ క్యారెక్టర్ సేమ్ సైకోఫిజికల్ నేచర్ ఉన్న భార్య నాకు కావాలి. తద్వారా ఏంటంటే నాకు నాకున్న అన్ని కోరికలు కూడా తీరిపోతాయి. అలాగే మీరు అందుకే మిమ్మల్ని నేను ఆశ్రయించాను, మీ యొక్క పాదపద్మాలు నేను ఆరాధించుకుంటాను, ఆశ్రయించాను, ఎందుకంటే మీరు అందరిపైన కూడా కృప చూపిస్తారు. అంటే ఇక్కడ ఒక విధంగా మీరు చూస్తున్నారు, కానీ ఇప్పుడు కర్దమముని కూడా అంటే ఆయన ఒక భార్య కావాలని కోరుకుంటున్నారు, సరైన భార్య కావాలని. కానీ ఇందులో సమానశీలం అనే ఒక వాక్యం వాడతారు ఇక్కడ. అంటే ఎవరో ఒక భార్య కాదు, మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కర్దమమునికి ఒక ఉద్దేశం ఉంది, ఆయన వ్యక్తం చేస్తున్నారు మెల్లిగా. అంటే ఆయన భగవంతుని ఆరాధించుకోవాలనుకుంటున్నాడు, ఆయన భగవంతుని పొందాలనుకుంటున్నాడు, ఈ జీవితం తర్వాత ముక్తి సాధించాలి, భగవద్ధామం వెళ్ళాలనుకుంటున్నాడు. కానీ దాంతోపాటు ఆయనకున్న కోరికలు కూడా తీర్చుకోవాలన్నాడు, భౌతిక కోరిక. మెయిన్ ఏంటంటే అక్కడ ఆయనకి బ్రహ్మదేవుడు ఆజ్ఞనిచ్చారు సంతానం ఉత్పన్నం చేయమని. సో దానికి ఆయన పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు వివాహం చేసుకోవాలి. దానికి మరి సరైన భార్య కావాలి. సరైన భార్య అంటే ఏ భార్య అయితే ఆయనకు ఇలా సంతానం ఉత్పన్నం చేయడానికే సహాయపడకుండా కాకుండా ఆయన ఆధ్యాత్మికంగా కూడా పురోగతి చెందడానికి ఆయనతో సహకరించడానికి. అంటే ఇప్పుడు ఈయనకున్న ఎలాంటి అయితే కాన్షియస్నెస్ చేత ఉంది, ఓకే నేను సంతానం కూడా సృష్టిస్తాను సరైన సంతానాన్ని, ఎందుకంటే నాకు అది ఆజ్ఞ ఇచ్చారు బ్రహ్మదేవుడు, ముందే చెప్తారు ఆ విషయాన్ని. అంతేకాకుండా మరి నేను ఆధ్యాత్మికంగా కూడా నేను ప్రగతి చెంది భగవద్ధామానికి వెళ్ళిపోవాలి తిరిగి ఈ జీవితం తర్వాత, దానికి కావాల్సిన ప్రగతి సాధించడానికి కూడా సహాయపడే విధంగా నాకు భార్య కావాలి. సో అందుకనే సరైన భార్య కోసం కోరుకుంటున్నారు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు అన్నమాట. మామూలుగా ప్రభుపాల గారు రాస్తున్నారు ముందు కూడా, ఈ బుక్ రాసేటప్పుడు భాగవతం ఈ పర్పట్ రాసేటప్పుడు తాత్పర్యం రాసేటప్పుడు ప్రభుపాల గారు అన్నారు 25 సంవత్సరాల క్రితం కూడా భారతదేశంలో ఎప్పుడైనా ఒక వివాహం జరగాలంటే ఒక అబ్బాయికి అమ్మాయికి సో వాళ్ళ తల్లిదండ్రులు ఇలా పండితులు జ్యోతిష్ శాస్త్రవేత్తల్ని కలుస్తారనమాట. వీళ్ళిద్దరి యొక్క గుణాలు క్యారెక్టరు మన ఇవి సైకోఫిజికల్ నేచరు మ్యాచ్ అవుతుందా లేదా అని, ఇవన్నీ గుణాలన్నీ క్యారెక్టర్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయంటేనే అప్పుడైతేనే వీళ్ళు వివాహం చేసుకుంటే వీళ్ళు వైవాహికంగా జీవితం వీళ్ళది సమస్యలు లేకుండా ఉంటుంది, ఆనందంగా వీళ్ళు ఉండొచ్చు అని అవి చూసి మ్యాచ్ అవుతుంటుంది లేదో కుండలి ఇంకా అవన్నీ చాలా ఉంటాయి కదా గుణాలు, అవన్నీ మ్యాచ్ చేసి చూస్తారు ముందు. అవి సరిగ్గా మ్యాచ్ అవుతుందంటేనే అప్పుడే వివాహం చేస్తారన్నమాట, అదొక మెయిన్ క్రైటీరియా ఉండేది. అందుకనే ఆ సమయాల్లో ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా మామూలుగా మీరు చూస్తే వాళ్ళు ఎప్పుడు డివోర్స్ విడాకులు అనేది తీసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇవన్నీ సరిగ్గా చూడట్లేదు, లేకపోతే చూసిన వారికి సరిగ్గా జనాలకి జ్ఞానం లేదు వీటి గురించి తెలుసుకోవడం, ఎలా ఇవన్నీ విషయాలు చూడాలనే విషయాలు కూడా. సో ఇది చూడకపోవడం వలన అలా వివాహం చేసుకుంటున్నారు జనాలు అయినా కానీ. సో అందుకనే చాలాసార్లు కొన్నిసార్లు బీడాకులు అయిపోతున్నాయి కొంతమంది జీవితాల్లో. ఇప్పుడు చాలామంది జీవితాల్లో రాను విడాకులు ఎక్కువ పెరిగిపోతున్నాయి. మీరు కావాలంటే చూడొచ్చు, మీరు మీ యొక్క పూర్వీకులు అమ్మమ్మ తాత తల్లిదండ్రులు ఇంకా పైన వాళ్ళ జనరేషన్స్ వాళ్ళు ఎప్పుడూ ఎక్కువగా విడాకులు తీసుకోలేదు, మీకు ఎక్కడ విడాకులు తీసుకున్నట్టు కనిపించకపోవచ్చు. కానీ ఇప్పుడు జనరేషన్లో ఇప్పుడు పెళ్ళిళ్ళు రీసెంట్ ఒక మేబీ కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఈ ఒక 10-20 ఇయర్స్ నుంచి 20-25 సంవత్సరాల నుంచి విడాకులు అనేది ఎక్కువ స్టార్ట్ అయిపోయింది, ఎక్కువ అంటే ఎక్కువగా జరుగుతుంది. సో ఎందుకంటే అదే చెప్తున్నారు ప్రభుపాల వారు ఇక్కడ, ఇప్పుడు ఈ కలియుగంలో ఇప్పుడు ఉన్న రోజుల్లో ప్రస్తుతం రోజుల్లో ఇది ఒక కష్టపూరితమైన విషయం అయిపోయిందన్నమాట. ఇద్దరు కలిసి ఉండలేకపోతున్నారు భార్యాభర్తలు మొత్తం జీవితం అంతా ఉంటా, ముందు జీవితాన్ని కలిసి ఉండేవాళ్ళేవారు కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నారు. సో అందుకనే ఇలా జీవితాంతం కలిసి ఉండడమే కాకుండా సరిగ్గా ఒక కర్దమముని నేను ఆధ్యాత్మికంగా భౌతికంగా రెండు విధాలుగా ప్రగతి చెందాలి అంటే నాకు సరైన భార్య కావాలి అని కోరుకుంటారు, ఎందుకంటే అది చాలా ముఖ్యం. ఎవరో మన ప్రభుపాల ద్వారా రాస్తున్న శాస్త్రంలో ఒకవేళ మంచి భార్య లభిస్తే ఆ వ్యక్తి భాగ్యవంతుడు అని, ఆస్ట్రాలజీలో కూడా అదే జ్యోతిష్ శాస్త్రంలో కూడా రాస్తుందన్నమాట. ఒక వ్యక్తికి ఒకవేళ మంచి ధనం మంచి పుత్రులు సంతానం కలిగితే లేకపోతే మంచి భార్య దొరికితే ఆయన చాలా అదృష్టవంతుడు అని. కానీ అందులో కూడా ఎవరికైతే మంచి భార్య దొరుకుతుందో అందరికన్నా ఎక్కువ అదృష్టవంతుడు అని రాశారు. సో కానీ కలియుగంలో ఇప్పుడు ఎక్కువగా మనకు భాగవతంలో కూడా 12 స్కందంలో వస్తుంది, పెళ్ళిళ్ళు అనేవి ఎక్కువగా ఇలా శాస్త్రాల ఆధారంగా కానీ ఇలా గుణాలు ఇవన్నీ మ్యాచ్ చేసుకోవడం కుండలి ఇవన్నీ చూడడం కాకుండా ఎక్కువగా ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క స్త్రీ నా ఇంద్రియాలని భోగించగలనా, నేను నా సంతృప్తి పలచగలదా, లేదంటే ఆ పురుషుడు స్త్రీ అలా ఇద్దరు అలాగే ఆలోచించి వివాహం చేసుకుంటారనమాట. నా ఇంద్రియాలు భోగించడానికి అనుకూలంగా ఉంటుందా, సంతృప్తి చెందగలనా అనే ఒక ఉద్దేశం, ఒక క్రైటీరియా మీదనే మామూలుగా ఏంటంటే అంటే భౌతిక సుఖాన్ని ఆశించి మాత్రమే వీళ్ళు ఎక్స్టర్నల్గా చూసి వివాహం చేసుకుంటున్నారు. కనుక ఇలా చాలాసార్లు ఏమవుతుందంటే ఓన్లీ భౌతిక సుఖం ఒకటే క్రైటీరియా, ఆ భౌతిక సుఖం అనేది శాశ్వతం కాదనమాట, అది సమయానుసారంగా తగ్గిపోతుంది. సో ఒకసారి ఏమవుతుందంటే డిస్టర్బ్ అయిపోతారు, అలా భౌతిక సుఖంలో ఎక్కడైనా తగ్గిపోయిందనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఏదో ఒక మనస్పర్ధ ఏదో జరుగుతాయి అన్నమాట. మూల కారణం ఏంటంటే భౌతిక సుఖంలో ప్రాబ్లమ్స్ వచ్చాయని ఒకటి ఉంటుంది. అలా దానికోసం యాజ్ సూన్ యాజ్ దెర్ ఇస్ డెఫిషియన్సీ ఇన్ సెక్స్ లైఫ్ ద క్వశ్చన్ ఆఫ్ డివోర్స్ విల్ అరైజ్. సో విడాకులు అనేది వచ్చేస్తుంది అన్నమాట వెంటనే. సో ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇక్కడ ప్రభుపాదులు అందరూ ఎవరైనా అడగచ్చు కదా, కరదమ్ముని ఒకవేళ ఆయనకు మంచి భార్య కావాలంటే ఉమాని పూజించుకోవచ్చు కదా, అంటే పార్వతీదేవిని పూజించుకోవచ్చు కదా. ఎలాగైతే ఎవరైనా స్త్రీలకు మంచి భర్త కావాలంటే శివుని పూజించుకుంటారు, అలాగే ఒకవేళ కరదమ్మునికి మంచి భార్య కావాలంటే ఉమాను పూజించుకుంటారు, పార్వతీదేవి ఉమాదేవిని. సో ఆయన మరి ఇలా భగవంతుడు విష్ణువుని ఆరాధించుకోవడం, కృష్ణుని ఆరాధించుకోవడం ఎందుకు ఒక మంచి భార్య కావాలంటే, అంటే మరి ఏం లాభం కృష్ణుని ఆరాధించుకొని విష్ణువుని ఇంత తపస్సు చేసుకొని, దీనికన్నా ఈజీగా ఉమాను లేకపోతే పార్వతీదేవిని ప్రసన్నం చేసుకొని మంచి భార్య ఎలాగో లభించేస్తుంది కదా, మన శాస్త్రాల్లో కూడా రాశారు కదా. అంటే ఒక అడ్వాంటేజ్, ఒక లాభం ఏంటి విష్ణువుని కృష్ణుని ఆరాధిస్తే ఏంటంటే, ఆ వ్యక్తి అలా ఆరాధించడం ద్వారా కృష్ణుడు కూడా వాళ్ళ యొక్క ఇచ్ఛలను కోరికలను పూర్తి చేస్తారు, కానీ దాంతోపాటే వారికి ఉన్న భౌతిక ఆసక్తిని కోరికల్ని కూడా మెల్లిమెల్లిగా తగ్గిస్తారన్నమాట. ఇది గ్రాడ్యువల్లీ జరుగుతుంది, మెల్లిమెల్లిగా జరుగుతుంది, ఒకరోజు హఠాత్తుగా జరగదు, అది ఇక్కడ చెప్పారన్నమాట. సో అది ముఖ్యమైన విషయం అన్నమాట ఇక్కడ. అందుకని అకామ సర్వకామోవ మోక్షకామ ఉదారిది తీవ్రైన భక్తి యోగైన యజేత పురుషంపరం. అందుకని మాకు భాగవతంలో చెప్పారు, మీకు ఏమైనా కామవాసనలున్నా, అంటే ఏమైనా కోరికలున్నా, ఏం కోరికలు లేకున్నా, మోక్షం కావాలన్నా, ఏదైనా సరే అకామ సర్వకామోవ మోక్షకామ ఉదారిది, ఏదైనా సరే మీరు భగవంతుడు కృష్ణుని విష్ణువుని యజేత పురుషంపరం భగవంతుడిని పూజించుకోండి, ఆరాధించుకోండి అని చెప్పారు. సో ఇదే అన్నమాట ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, భగవంతుడిని ఆరాధించుకుంటే రెండు పనులు జరిగిపోతాయి. ప్రజాపతేస్తే వచసా దిశాతంత్య లోక కిలాయాం కామహతోనుబద్ధ అహం చ లోకానుగతో వహామి బలిం చ శుక్లాని మషాయ తుభ్యం. సో ఇప్పుడు భగవంతుడిని గుణగానం చేస్తున్నారు, మీరే అందరికీ అధిపతి, మీరే ప్రభు, మీ యొక్క అధ్యక్షతలోనే మీ యొక్క ఆధీనంలోనే అంత సృష్టి నడుస్తుంది, అన్ని జీవాత్మలు కూడా రకరకాలుగా భోగించడానికి ప్రయత్నిస్తున్నారు, సో నేను అందుకే మిమ్మల్ని కూడా నేను కూడా ఆరాధించుకుంటున్నాను, మీరు ఆ సమయం కాలచక్రం కూడా మీరే, ఎటర్నల్ టైం. సో ఇక్కడ మనకి ఈశోపనిషద్ ఒక ప్రిన్సిపల్ ఉంది ఈశోపనిషద్లో. సో అన్నీ కూడా భగవంతుడికి ఈశావాస్యం విధం సర్వం జగత్. సో ఈశావాస్యం అన్ని భగవంతుడి సంపదే. సో మనం ఏంటంటే తెలిసి మనకున్న కోట ఏంటనేది, మన సంపత్తి మనకిచ్చింది ఏందో అందులోనే సంతృప్తిగా ఉండాలన్నమాట. భౌతికంగా ఇంకొకరి సంపత్తిని మనము దొంగిలించి ఎలాగో అలాగా హరించి భోగించడానికి ప్రయత్నించకూడదు. సో అంటే ఇక్కడ ఏంటంటే భౌతికంగా కూడా మీరు ఎలా సుఖంగా ఉండాలి, భౌతికంగా కూడా మీరు ఎలా సుఖాన్ని అనుభవించాలి, లేకపోతే భౌతికంగా మీకు ఏమైనా కోరికలు ఉంటే అవి ఎలా తీర్చుకోవాలంటే, దాన్ని కూడా మనము భగవంతుడి యొక్క మార్గదర్శనాన్ని మనము అనుసరించాలి అనేది ఉద్దేశం అన్నమాట ఇక్కడ. అందుకనే శాస్త్రాల్లో కొన్ని నియమాలు నిబంధనలు, అంటే మిమ్మల్ని ఎప్పుడు మీకు భౌతిక శరీరం ఉంది కనుక మిమ్మల్ని ఎవరు తినకుండా నీళ్లు తాగకుండా లేకపోతే ఆహార నిద్ర భయం అవుతున్నా ఇవన్నీ వదిలేసి ఉండమని చెప్పట్లేదు, కానీ మీరు తినాలనుకుంటే భగవంతుడి నైవేద్యం పెట్టి తీసుకోవచ్చు, అలాగే మైత్రం చేయాలనుకుంటే మరి సరైన సంతానాన్ని ఉత్పన్నం చేయడానికి మీరు మైత్రం చేయొచ్చు. సో ఆ విధంగా ప్రతిదానికి ఒక విధి విధానం ఇచ్చారనమాట శాస్త్రాల్లో. మీరు ఆ శాస్త్రాలు అంటే భగవంతుడి వాక్యాలు, సో భగవంతుడి ఆదేశాలు, భగవంతుడి యొక్క ఆదేశానుసారంగా మీరు మీ భౌతిక కోరికల్ని కూడా తీర్చుకుంటే, ఒకవేళ తద్వారా మీరు ఆ ఆదేశానుసారంగానే మీరు ఆచరిస్తే, అప్పుడు ఇక్కడ లాభం ఏంటంటే మెల్లిమెల్లిగా భౌతిక బంధనాల నుంచి కూడా మనం ముక్తం అవ్వచ్చు, ముక్తులు అవ్వచ్చు. అది లాభం అన్నమాట. ఎందుకంటే ఎవరైనా అనొచ్చు ఎలాగో తినొచ్చు, ఎలాగో రైస్, సపోజ్ రైస్ తినాలనుకోండి, భగవంతుడికి నైవేద్యం పెట్టి తిన్నా అలాగే తిన్నా ఏం డిఫరెన్సు అంటే అదే డిఫరెన్స్ అన్నమాట. సో అలా ఎలాగో ఆహార నిద్ర భయం మైత్రం చేయాల్సిందే. సో దానికి మనం ఓన్లీ ఆధ్యాత్మిక విషయాల కోసమే కాకుండా ఆధ్యాత్మికం భౌతిక అన్ని విషయాలకు కూడా మనం భగవంతుడి యొక్క శాస్త్రాలని సంప్రదించి దాని అనుగుణంగా మనము మన జీవితాలను జీవిస్తే అప్పుడు ఏంటంటే మన లాభం ఏంటంటే భౌతిక కోరికలు పూర్తవడమే కాకుండా భౌతిక ఆసక్తి ఇంకా భౌతిక ఇవన్నిటి పట్ల మొహమాయ కూడా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. బంధనాలు కూడా తగ్గిపోయి మనం భౌతిక బంధనాల్లో చిక్కకుండా మనకి ముక్తి కూడా లభించవచ్చు, ముక్తి లభిస్తుంది. సో దానికి అవకాశం ఉందన్నమాట. మరి ఇవన్నీ తెలిసి మరి కర్దమ్ముని ఎందుకు డైరెక్ట్ ముక్తిని అడుక్కోకుండా నాకు మంచి భార్య కావాలని అడుక్కుంటున్నారంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ముక్తి పొందడానికి ఒక అర్హత కావాలి. ఆ స్థాయిలో ఉండకపోవచ్చు ఎవరైనా. ప్రతి ఒక్కరూ భగవంతుడికి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆరాధించుకునే ప్రతి ఒక్కరూ ముక్తి పొందేంత స్థాయిలో ఇంకా లేకపోవచ్చు. సో అందుకనే ఆ స్థాయి కోరుకుంటున్నారు కర్దమ్ముని కూడా. అందుకనే భగవంతుడిని ఆశ్రయించారు. సో అందుకనే దానికి ఆయనకి కొంచెం సమయం పడుతుంది, లేకపోతే ఇక్కడ బ్రహ్మదేవుడి ఆదేశం కూడా ఉంది. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అందుకని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ప్రతి ఒక్కరికి ఇప్పుడే వెంటనే ముక్తి పొందే అంత అర్హత లేదు. సో అందుకనే భగవంతుడు ఈ యొక్క సృష్టిని సృష్టించింది ఎందుకు అంటే భౌతిక సృష్టిని మనం భోగించాలనుకుంటున్నాం కనుక. అది విషయాన్ని మళ్ళీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ శ్లోకాల్లో కూడా, కానీ తాత్పర్యంలో కూడా వచ్చిన ఆ విషయం. సో మనకిక్కడ ఇంద్రియాలను మనం భోగించాలనే భౌతికంగా భోగించాలని, భౌతికంగా అంటే భగవంతుడికి భిన్నంగా మనం భోగించాలనుకుంటున్నాం కనుకనే భగవంతుడు మనకి సృష్టి చేశారు. ఇక్కడ మనకు ఇంద్రియాలకి భోగించుకోవడానికి అన్ని సువిధలు ప్రసాదించారు. కానీ అదేవిధంగా మనము ఈ యొక్క భౌతిక బంధంలో చిక్కుకోకుండా ఉండడానికి కూడా మనకు శాస్త్రాలు ఇచ్చారన్నమాట. సో అలా మనము శాస్త్రానుసారంగా భౌతికంగా జీవిస్తే కూడా మనకు అది లాభం అవుతుందని ఇక్కడ చెప్పారు. లోకాంశ లోకానుగతాన్ పశుంశ హిత్వాశ్రితాస్తే చరణాతపత్రం పరస్పరం గుణవాద సీధు పీయూష నిర్యాపిత దేహ ధర్మ. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది మంచి పాయింట్ చెప్తున్నారు కర్దమ్ముని. ఇప్పుడు కర్దమ్ముని అనేది ఏంటంటే మామూలుగా రెండు రకాల మనుషులు ఉంటారు. మామూలుగా తెలివి కొంచెం మోహిత మాయమోహితమై భౌతిక ఆసక్తి ఉన్న వాళ్ళు కేటగిరీ వాళ్ళు మాత్రమే ఇలాంటి తుచ్చమైన భౌతిక సుఖాల గురించి ఆశించి మీ దగ్గర కోరుకుంటారు. కానీ తెలివైన వాళ్ళు మాత్రం ఇవన్నీ కోరుకోరు, మీ దగ్గర నుంచి ఓన్లీ మీ సేవని కోరుకుంటారు అంటున్నారు. కానీ అటువంటి వారు ఎవరు అంటే శుద్ధ భక్తులు ఎవరైతే వాళ్ళు ముక్త జీవులు, వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని సంపూర్ణంగా మీకు శరణాగతులు అయిపోయారో వాళ్ళు ఎవరు అంటే అన్నీ వదిలేసి అన్నీ భౌతికంగా అన్నీ వదిలేసి మీకు భౌతిక విషయాలు భౌతిక సంబంధాలు కానీ భౌతిక ఆసక్తులు కానీ భౌతిక కోరికలు ఇంకేం లేవు వాళ్ళకి. వాళ్ళు సంపూర్ణంగా మిమ్మల్ని మీకు శరణాగతులు అయిపోయారు. మీకు శరణాగతులు అయిపోయి వారి యొక్క ఆనందం ఏంటంటే ఇప్పుడు వారికి మీ యొక్క గుణరూప లీల మహిమల్ని ఆస్వాదించడం మాత్రమే అదే వాళ్ళకి అమృతం. దాంతో వాళ్ళు జీవించేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఇంకా ఈ దేహ ఇక్కడ పీయూష నిర్యాపిత దేహ ధర్మ. సో నిర్యాపిత దేహ ధర్మ అంటే వారికి ఇంకా దేహ ధర్మ దేహం ఈ దేహంకు ఒక ధర్మం ఉంటుంది. ఇప్పుడు మనము ఆహార నిద్ర భయం అవుతున్నాం అనేది దేహానికి కావాలి, ఆత్మకు అవసరం లేదు, ఆత్మకేం అవసరం లేదు కానీ దేహంకి అవసరం. అంటే వీళ్ళు దీని నుంచి కూడా ముక్తులు అయిపోయారు. అంటే వాళ్ళకి ఇప్పుడు ఆహార నిద్ర భయ మైత్రం కూడా అవసరం లేదనమాట. ఆ స్థాయికి చేరుకున్న వారికి ఇవన్నీ అవసరం లేవు. ఇప్పుడు నేను అడుగుతున్నాను మీ కోరిక, ఇది నాకు అవసరం, అలాంటి వారికి అవసరం లేదు. అంటే ఇప్పుడు కర్దమ్ముని చెప్పేదంటే నేను ఆ స్థాయిలో లేను ఇంకా. సో కనుక నాకు ఆ స్థాయికి చేరుకోవాలి ఉంది. అందుకే దానికి తగ్గట్టు నాకు భార్యను ఇవ్వండి. అలాగే నా బ్రహ్మదేవుడు ఇచ్చిన ఆదేశం కూడా నేను పాటించే విధంగా ఉండేటట్టుగా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా ముక్త జీవులైతే ప్రాబ్లం లేదు, వాళ్ళకి వాళ్ళకి ఏం అవసరం లేదు. అందుకే మనం ఇప్పుడు చూస్తే పరీక్షిత్ మహారాజ్ కూడా ఆయన శుద్ధ భక్తులు ఆ స్థాయికి చేరుకున్నారు ఆయన. సో ఆయన అన్నీ వదిలేశారు. అఫ్కోర్స్ ఆయన రాజ్యము అవన్నీ సంసారం అవన్నీ అయితే త్యాగం చేశారు, కరెక్టే. కానీ అతను దేహధర్మ అంటే ఆహార నిద్ర భయం అయితే అన్నీ కూడా త్యాగం చేశారు. ఆ 7 రోజులు కూడా భగవతం విన్నప్పుడు ఆయన నీళ్ళు కూడా తాగలేదు, పడుకోలేదు, ఏమి తినలేదు. ఓన్లీ భాగవతం శ్రవణం చేసుకుంటూ ఆయన 7 రోజులు అలాగే గడిపేయగలిగాడు, ఏమాత్రం ఏమీ సమస్య లేకుండా. ఎందుకంటే అక్కడ ఆయన మొత్తం భగవంతుడికి శరణాగతులు అయిపోయాడు. సో ఆ స్థాయి వాళ్ళకి ఇంకా ఇవన్నీ అవసరం లేవన్నమాట. సో ఈ స్థాయికి మామూలుగా చేరుకోవడం అనేది అంత సులువు కాదు. అది అలా భగవంతుడి కృప, ఇంకా గురువు యొక్క కృప లభించిన వాళ్ళకి మాత్రమే అది సంభవం. సో ఆ విషయం ఇక్కడ చెప్పారనమాట. లేకపోతే ఇది సంసార ధవ నల్లీద లోక, అది చెప్తారు కదా, సంసార యొక్క ఫైర్, ఫారెస్ట్ ఫైర్. దీన్ని ఆర్పాలంటే పైన నుంచి వర్షం కావాలి. ఆ వర్షం అనేది గురువు నుంచి, భగవంతుడి నుంచి కృప కురిస్తేనే అప్పుడే అది సాధ్యం అన్నమాట. సో అందుకనే ఇక్కడ చెప్పింది ఏంటంటే, కర్దమముని కోరుకుంటున్నారనమాట. అందుకే నేను ఇలా కోరుకుంటున్నాను మీకు. నతే జరాక్ష భ్రమిర్ ఆయురేషాం త్రయోదశారం త్రిశతం షష్టి పర్వ సన్నేమ్యనంత చదయత్రినాభి కరాల శ్రోతో జగదాచిత్య ధావత్. ఇంకా ఏం చెప్తున్నారంటే, కాలచక్రం మీది, మీరే కాలచక్రం అని చెప్పారు ఇంతకుముందు. ఈ కాలచక్రంకి 3 అంటే పార్ట్స్, డిఫరెంట్ పార్ట్స్, ఆ చక్రంకి ఉండే పార్ట్స్ చెప్తున్నారు. 3 నేవ్స్ ఇది రొటేట్ అవుతూ ఉంటాయి కదా, అది బ్రహ్మంతో కంపేర్ చేస్తున్నారు. ఇంకా ఇందులో 13 స్పోక్స్, 13 స్పోక్స్ అంటే ఒక వీల్కి ఉంటాయి స్పోక్స్, ఇంకా 360 జాయింట్స్, ఇంకా 6 రిమ్స్, ఇంకా లెక్కలేనన్ని లీవ్స్. సో ఈ విధంగా ఈ బేసికలీ పాయింట్ ఏంటంటే, ఇదంతా ఒక కాలంతో సంబంధించి అన్నమాట. ఇప్పుడు మామూలుగా 360 జాయింట్స్ అంటే 360 డేస్ ఉంటాయి, 13 స్పోక్స్ అంటే 13 మాసాలు, మామూలుగా 12 మాసాలు ఉంటుంది, ఒక అధిక మాసం కూడా కౌంట్ చేసుకొని చెప్పేస్తున్నారు. సో ఆ విధంగా ఇక్కడ మామూలుగా ఏంటంటే ఈ సమయం అనేది, అలాగే ఇక్కడ 6 సీజన్స్ అవునా, సో 6 రిమ్స్ అన్నారు, 6 సీజన్స్ అన్నమాట. సో ఆ విధంగా కాలం అనేది గడుస్తూ ఉంటుంది. కాలచక్రం తిరుగుతూ ఉన్నప్పుడల్లా ఈ కాలం ఇలా ఋతువులు, దినాలు ఇలాన్ని కలుస్తూ గడుస్తూ ఉంటాయి. తద్వారా సమయం అనేది వెళ్ళిపోతుంది. కానీ ఇది ఎవరైతే భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఉంటారో వారి యొక్క ఆయువుని మాత్రం స్పర్శించలేదు. అంటే కాలము వాళ్ళ ఆయువుని మాత్రం తగ్గించలేదు. అదేంటి, కాలచక్రం తిరుగుతుంది అంటే సమయం గడుస్తుంది. ఎంత వేగంగా సమయం గడిచినా కానీ శుద్ధభక్తులకు ఆయువు మాత్రం తగ్గదంట. ఇప్పుడు ఆయువుని ఏం చేయలేవంట. ఎందుకు అంటే మామూలుగా ఇది కాలచక్రం ద్వారా ఏంటంటే భౌతికంగా ఏదైతే ఉందో అంతా నశించిపోతుంది అన్నమాట. శరీరం నశించిపోతుందో అన్న, కానీ ఆత్మ అనేది నశించిపోదు. ఒకటి, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా భౌతికంగా జీవించే వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మృతి చెందారనుకోండి, మళ్ళీ వాళ్ళు ఇంకొక కర్మానుసారంగా ఇంకొక జన్మెత్తాల్సిందే. ఆ జన్మెత్తిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఎంత చదువుకున్నా కనుక, ఉదాహరణకి మళ్ళీ ఏబిసిడి నుంచి నేర్చుకొని ఐఎల్ నేర్చుకొని మళ్ళీ పెరగాలన్నమాట. అన్నీ ఫస్ట్ నుంచి మళ్ళీ 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి ప్రతి ఒక్కటి. మళ్ళీ మిగతాది ఎంత లాస్ట్ లైఫ్ జరిగిందంత అయిపోయింది, ఇంకా దేనికి పనికిరాదు అది. సో ఆ విధంగా ఉంటుంది. కానీ ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళకేంటంటే ఇప్పుడు మృత్యు అయిపోయి మృత్యు వచ్చేసింది అనుకోండి, దానివల్ల వాళ్ళకి ఏమాత్రం తేడా ఉందన్నమాట. ఎందుకంటే మృత్యు అయిపోయినా కానీ మృత్యు వచ్చిన డెత్ అయిపోయినా కానీ వాళ్ళు శరీరం వదిలేస్తారేమో కానీ వాళ్ళ కార్యాలు అవేం చేంజ్ అవ్వవు, వాళ్ళ చేతన చేంజ్ అవ్వదు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో భగవంతుడు భక్తి అదే కంటిన్యూ చేస్తారు. భగవంతుడు ఎక్కడ పంపిస్తే అక్కడ వెళ్తారు, లేకపోతే భగవద్ధాములకు వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఎక్కడున్నా అదే పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ దాంట్లో వాళ్ళ చేతనలో కానీ వాళ్ళు ఇప్పుడు ఎలాగో శరీర స్థాయి నుంచి ముక్తులు అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి శరీరం వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం బాధ కూడా ఉండదు. సో భౌతికంగా వాళ్ళకి ఏ సంబంధం లేదు కనుక భౌతికంగా ఎంత పరివర్తన జరిగినా నాశనం అయిపోయినా అంత ఈ లోకం నాశనం అయిపోయినా కానీ శుద్ధ భక్తులకి వాళ్ళకి ఏమాత్రం ప్రభావితం అవ్వరు వాళ్ళు భౌతికంగా. ఇంకా వాళ్ళ భక్తి కార్యం మాత్రం ఎక్కడున్నా సరే అది కొనసాగిస్తూనే ఉంటారు కనుక వాళ్ళకి ఇటువంటి కాల ప్రభావం అనేది వాళ్ళ మీద ఏముండదు అన్నమాట. అందుకే ఇంకొక శ్లోకంలో కూడా ఇంకో చోట కూడా వస్తుంది భాగవతంలోనే, సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు, సూర్యుడు ఉదయించినప్పుడల్లా అస్తమించినప్పుడల్లా సమయం అనేది అయిపోతూ వస్తుంది, ఆయువు అనేది తగ్గిపోతూ ఉంటుంది మామూలుగా అందరికీ. కానీ భక్తులు మాత్రం సూర్యాస్తమం సూర్య ఉదయం అయినంత మాత్రాన భక్తుల యొక్క ఆయువు మాత్రం తగ్గదు, దానిపైన ఏం ప్రభావం లేదని చెప్పారు ఇంకో దగ్గర కూడా సేమ్ ఇదే ఉద్దేశంతో. సో ఎందుకంటే ఈ ఆధ్యాత్మికం కాలం అనేది ఆధ్యాత్మిక విషయాల పట్ల ఏమాత్రం ప్రభావితం ఉండదు, దాని ప్రభావం ఉండదు. ఎందుకంటే కాలానుసారంగా ఏ ఆధ్యాత్మిక విషయం కానీ నశించుకోవు. సో మనకు మనం చేసుకునే భక్తి అనేది ఎంత చేసుకున్నా అది ఎప్పుడు ఈ జీవితం తర్వాత కూడా నశించిపోదు. ఒకవేళ మీరు కంప్లీట్ చేయలేకపోయినా కానీ కొద్దిగా భక్తి చేసుకొని చనిపోయినా కానీ నెక్స్ట్ జీవితంలో మీరు ఎంతవరకు భక్తి చేసుకున్నారో అక్కడి నుంచి మీరు కంటిన్యూ చేస్తారు. అందుకనే మీరు చూస్తారు కదా కొంతమందికి ముందు నుంచే శ్రద్ధ ఎక్కువ ఉంటుంది భగవంతుడి మీద భక్తి చేయాలని, కొంతమందికి శ్రద్ధ తక్కువ ఉంటుంది, కొంతమందికి అసలే శ్రద్ధ ఉండదు. సో ఎందుకు అంటే అవన్నీ ఎలా ఎన్నో జన్మల నుంచి వస్తున్న విషయం కనుక. ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ పోయిన జన్మల్లో భక్తి చేసుకున్నారు ఎంతో అంత. సో ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ అక్కడ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తారు కనుక పాయింట్ ఏంటంటే శ్రద్ధ. అడ్వాన్స్మెంట్ అనేది శ్రద్ధతో పోలుస్తారు మనకు శాస్త్రాల్లో శ్రద్ధానుసారంగా. సో శ్రద్ధ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, ఆటోమేటిక్గా న్యాచురల్గా వాళ్ళకి శ్రద్ధ ఎక్కువ ఉంటుంది భగవంతుడి మీద, భక్తి చేసుకోవాలని ఆసక్తి ఎక్కువ ఉంటుంది. సో అలా న్యాచురల్గా కొంతమందికి ఆసక్తి ఎక్కువ ఎందుకుందంటే అది పోయిన జన్మల నుంచి కంటిన్యూ అవుతూ వస్తుంది. సో అలా అనమాట. సో అది నశించిపోలేదు, వాళ్ళ శరీరం నశించిపోయింది కానీ భక్తి మాత్రం నశించాలి. అలాగే ఒకవేళ శుద్ధ భక్తులు అయిపోతే ఇంకా వాళ్ళకి డైరెక్ట్ భగవద్ధామానికి వెళ్ళిపోతారు, ఇంకా వాళ్ళకి ఇంకా సంపూర్ణంగా ముక్తులు అనమాట ఈ భౌతిక విషయాల సంబంధాలతో. సో అందుకే వాళ్ళకి ఏం ప్రభావితం చేయలేదన్నమాట ఆయువు. సో మనకి ఇంకోటి ఏంటంటే భౌతికంగా అన్నీ నశించిపోతాయి, మనం ఏంది సంపాదించుకున్నా డబ్బులు కానీ చదువు కానీ ఏదైనా సరే భౌతికం అన్నీ కూడా నశించిపోతాయి. కానీ ఆధ్యాత్మికంగా మాత్రం మనకి మన ఆత్మ నశించిపోదు, అలాగే మనం చేసుకునే భక్తి కూడా నశించిపోదు అన్నమాట. ఏక స్వయం సాం జగదస్సు శిక్షయ ద్వితీయయాత్మన్నది యోగమాయయ సృజస్య దాసి పునర్గ్రసిష్యసే యథోర్ణనాభిర్భగవన్ స్వశక్తిభిః. ఇక్కడ మళ్ళీ ఆయన చెప్తున్నారు, భగవంతుని పొగుడుతున్నారు, మీరే ఈ యొక్క బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నారు, మీరు అన్ని బ్రహ్మాండాలని సృష్టించింది మీరే, మీరే దాన్ని పాలిస్తున్నారు, దాని తర్వాత మీరేదా మళ్ళీ మీ యొక్క శక్తిల మాధ్యంతోనే మీరు సృష్టి పాలన ప్రళయం అన్నీ చేస్తున్నారు, క్రియేషన్ మెయింటెనెన్స్ డిస్ట్రక్షన్ అంతా కూడా మీ శక్తుల ద్వారానే చేస్తున్నారు. ఎలాగైతే ఒక స్పైడర్ తన ఇల్లు నిర్మాణిస్తుందో వాబ్వెబ్ తన శక్తితోని, అలాగే మళ్ళీ దాని తర్వాత అదే కావాలి కావాల్సినప్పుడు ధ్వంసం చేసేస్తుంది. అలా మామూలుగా ఏంటంటే ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు, ఒకటి భగవంతుడి శక్తులు భిన్నం అన్నమాట. భగవంతుడికి ఎన్నో శక్తులు ఉన్నాయి, ఆ శక్తుల ద్వారా ఇక్కడ యోగమాయ చెప్పారు, యోగమాయ ద్వారా ఎన్నో సృష్టిస్తూ మాయాశక్తి ద్వారా ఎన్నో సృష్టిస్తూ ఉంటారు భగవంతుడు, పాలన ప్రళయం అన్నీ జరుగుతూ ఉంటాయి భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారంగానే భగవంతుడి యొక్క శక్తి అనుసారంగానే. కానీ భగవంతుడు అలాగే ఉంటాడు, భగవంతుడు ఎప్పుడు క్షీణించిపోడు లేకపోతే భగవంతుడు ఎప్పుడు అంత డిజాల్వ్ అయిపోడు అనమాట. అంటే మామూలుగా కొంతమంది అనేది ఏంటంటే మాయవాదులు, ఇప్పుడు భగవంతుడు అంత సర్వం వ్యాపించిపోయాడు కనుక ఇప్పుడు భగవంతుడు అనేది లేదు అలా కొంతమంది అంటారు. అలా కాదనమాట. ఎలాగైతే అందుకు ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ స్పైడర్ది, స్పైడర్ ఉంటుంది కదా. సో స్పైడర్ కాప్ వెబ్ తన ఇల్లు తయారు చేసుకుంటుంది, తన ఉమ్ముతోని ఇంకా ధూళితోని సంథింగ్ అది ఏదో రియాక్షన్ చేసి ఏదో పద్ధతి దాని శక్తి ద్వారా అది కాప్ వెబ్ తయారు. ఒక స్పైడర్ తన ఇల్లు ఒక కాప్ వెబ్ని తయారు చేసుకోగలుగుతుంది, తర్వాత అవసరం లేనప్పుడు అది వైండప్ చేసేస్తుంది. దానికి అది కాప్ వెబ్ తయారు చేసినంత మాత్రాన స్పైడరు అది ఇప్పుడు స్పైడర్ దాని అస్తిత్వం వెళ్ళిపోయిందా? లేదు, స్పైడర్ అలాగే ఉంది, ఇంకా అదే ఇంట్లో నివసిస్తుంది. అలాగే భగవంతుడు కూడా ఎన్నో బ్రహ్మాండాలు సృష్టించారు, ఆయన ఉన్నారు ఇక్కడ, ఇంకా ఆయనేమి సమాప్తం అయిపోలేదన్నమాట. ఆ విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి మనము. సో ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. కానీ మరి భగవంతుడు ఇన్ని బ్రహ్మాండాలు ఎందుకు సృష్టిస్తున్నారు మరి? దానికి కూడా నెక్స్ట్ ఆయనకి చెప్పేస్తాడు కారణం కూడా. నైతద్భతాదిశ పదం తవేప్సితం యన్మాయయానస్తనుషే భూత సూక్ష్మం అనుగ్రహాయాస్త్వపి అర్హి మాయయా లసత్తులస్య భగవాన్ విలక్షిత. ఇది మీ ఇచ్ఛ కాదు, నైతద్ ఇది మీ ఇచ్ఛ కాదు, కానీ మీరు ఈ సృష్టిని సృష్టిస్తున్నారు. మరి ఎందుకు సృష్టిస్తున్నారు? ఇక్కడ ఎన్నో సూక్ష్మ స్థూల వస్తువులు పదార్థాలు శరీరాలతో ఎన్ని రకాల జీవరాశుల శరీరాలు ఎన్ని రకాల బ్రహ్మాండాలు ఇవన్నీ కూడా ఎందుకంటే మా యొక్క ఇంద్రియ తృప్తి కోసం మేము కోరుకున్నాం. మేము కోరుకున్నామనే మీరు ఇన్ని రకాల జీవరాశులు కానీ ఇన్ని రకాల బ్రహ్మాండాలు కానీ సృష్టించారు. ఇదంతా మీ యొక్క కృప మా పైన. అటువంటి మీరు ఈరోజు మళ్ళీ నన్ను కరుణించారు, మీ యొక్క ఈ ఆధ్యాత్మిక రూపంలో మీరు నాకు మీ యొక్క అసలైన ఆధ్యాత్మిక రూపం మీ తులసి మాలతో ధరించిన ఈ రూపంలో మీరు నాకు దర్శనమిచ్చారు, ఇది మీ యొక్క కృప నా పైన అని ఇక్కడ ఆయన తన ప్రార్థన అర్పించుకుంటున్నారు కర్దమ్మని. అదేంటి, భగవంతుడికి ఇచ్ఛ లేదు అసలు. భగవంతుడు మన ఇచ్ఛను పూర్తి చేయడానికి సృష్టించారు. సో మన ఇచ్ఛని పూర్తి చేయడానికి సృష్టించారు అంటే మనం మరి ఇంద్రియాలు భోగించడానికే కదా సృష్టించింది మొత్తం ప్రపంచం, మరి భోగించుకోవచ్చు కదా. మరి ఇదంతా ఏంటి, ఇవన్నీ నియమాలు ఎందుకు, ఇవన్నీ శాస్త్రాలు ఎందుకు అంటే మళ్ళీ భగవంతుడు ఇన్ని శిక్షణలు ఎందుకు ఇస్తున్నాడంటే భగవంతుడి కోరిక ఏంటంటే ఇప్పుడు మీ ఇక్కడ మీరు ఎంత భోగించినా కానీ ఇక్కడ అసలైన ఆనందాన్ని మీరు అనుభవించలేరు, అందుకనే మీరు మళ్ళీ తిరిగి భగవద్ధామానికి మనం చేరుకున్నప్పుడే మనం అసలైన ఆనందాన్ని ఆస్వాదించి అక్కడ ఉండగలం. సో ఇక్కడ ఆ విషయాన్ని తెలియజేయడానికి భగవంతుడు అప్పుడప్పుడు స్వయంగా అవతారాల్లో వస్తారు, భగవద్గీత వంటి శిక్షణాలు ఇస్తారు, బోధనలు ఇస్తారు, లేకపోతే అప్పుడప్పుడు తన ప్రతినిధుల్ని సేవకుల్ని పార్షదుల్ని పంపిస్తారు ఇవి బద్ధజీవులకు బోధించమని. అందుకే ఇట్లా వ్యాసదేవు రూపంలో కూడా భగవంతుడు వ్యాసదేవు ద్వారా ఈ యొక్క శాస్త్రాన్ని రచింపజేశారు. సో అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ అందరూ భోగించడానికి వచ్చారు ప్రతి జీవాత్మ, కానీ ఇప్పుడు అలా మాయామోహితమై ఉన్న జీవాత్మల్ని ఎలాగైనా సరే కష్టపడి వాళ్ళకి కొంచెం ప్రచారం చేసి తిరిగి భగవద్ధామాన్ని తీసుకెళ్ళిపోవడమే భగవంతుడి యొక్క ఉద్దేశం అన్నమాట. సో అందుకనే భగవంతుడు అంటాడు ఎవరైనా ఈ కార్యం చేస్తే వారికి వారు నాకు చాలా ప్రియమని. సో ఇదే ఉద్దేశం అన్నమాట, ఈ శాస్త్రాలు ఇవ్వడానికి, ఈ బోధనలు ఇవ్వడానికి, ఈ నియమాలు ఉండడానికి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇది మనము ఇక్కడ అందుకనే ఇదేమి ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఒక్కొక్కసారి ఎవరైనా అనుకుంటారు ఇదేంటి భౌతిక ప్రపంచంలో ఎవరికి ఇంట్రెస్టే లేదు భక్తి చేసుకోవాలని, అందరికీ ఇంద్రియాలను భోగించడంలోనే ఇంట్రెస్ట్ ఉంది అంటే అవును, దానికోసమే వచ్చారు అందరికీ. అందుకనే ఆబ్వియస్లీ హాస్పిటల్కి వెళ్తే పేషెంట్లే ఉంటారు. ఏంది ఇక్కడ అందరు పేషెంట్లే ఉన్నారంటే హాస్పిటల్లో పేషెంట్లు కాకపోతే ఇంకోరు ఉంటారు, పేషెంట్లే ఉంటారు. ఇప్పుడు జైల్లో క్రిమినల్సే ఉంటారు, జైలుకి వెళ్ళి అరే ఇక్కడ అందరు క్రిమినల్సే ఉన్నారు ఏంటి ఒక్క మంచి మనిషి లేడు. అవును క్రిమినల్సే ఉన్నారు జైల్లో ఇక్కడ. సో వీళ్ళని మార్చాలి. సో అదే పని అన్నమాట. సో అందుకనే ఇక్కడ ఇవన్నీ శాస్త్రాలు ఇవన్నీ బోధనలు అన్నమాట. తమ్ త్వానుభూత్యోపరతక్రియార్థం స్వమాయయావర్తితలోకతంత్రం నమామ్యభీక్ష్ణం నమనీయపాద సరోజమల్పీయసి కామవర్షం. సో అందుకనే నేను మీకు ఇప్పుడు లాస్ట్ ఆయనది ప్రేయరు, నేను మీకు నా యొక్క హృదయపూర్వక ఆదరపూర్వక నమస్కారాలు మళ్ళీ మళ్ళీ అర్పిస్తున్నాను మీ పాదాలకు. ఎందుకంటే మీరు నాటువంటి చుచ్చమైన జీవాత్మకు కూడా మీరు కృపను ప్రసాదించారు, ప్రసాదిస్తారు. సో ఇలా మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ఇలా దర్శనం పొంది మెల్లిగా అర్థం చేసుకొని భౌతిక బంధం నుంచి మేము ముక్తి పొందగలము. దానికోసమే మీరు ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని సృష్టించారు. తద్వారా రకరకాల కర్మలు చేసుకొని మెల్లిగా మీ యొక్క ఆదేశానుసారంగా జీవించి ముక్తి పొందాలనికే అని ఇక్కడ ప్రార్థిస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏంటంటే మామూలుగా అందుకని ఇక్కడ కామవర్షం అనే శబ్దం ఉపయోగించారు, రూపాల ద్వారా రాశారు. అంటే ఏవైనా మీకు కోరికలు ఉన్నా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు కోరుకోవచ్చు, భగవంతుడిని ఆరాధించవచ్చు. తద్వారా ఏం జరుగుతుంది అంటే భగవంతుడు చూస్తాడు. ఒకవేళ మీకు నిజంగా భగవంతుడిని కూడా ప్రేమించాలి, భగవంతుడి దగ్గరికి కూడా వెళ్ళాలి, భక్తి చేసుకోవాలని ఒక సైడ్ నుంచి ఉంది, ఇంకో సైడ్ నుంచి రకరకాల భౌతిక కోరికలు కూడా తీర్చుకోవాలని ఉంది. అలా రెండు ఉన్నప్పుడు ఇటువంటి కన్ఫ్యూజన్లో ఇలాంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు మరి మనం కృష్ణుడిని ఆరాధించుకోవాలి. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పినంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే అర్థం ముందు చెప్పేది అదే. సో కృష్ణుడు మనకి కృపను ప్రసాదిస్తాడు, తద్వారా ఏంటంటే మనము ఆయన సేవలో మనల్ని యుక్తపరచుకుంటాడు. తద్వారా మెల్లిగా భౌతిక మోహమాయ నుంచి మనం ముక్తం అవుతాం, ఈ మోహం నుంచి ముక్తం అవుతాం అని చెప్పారు. అంటే ఈ సాధన భక్తి మనం చేసేది ఏంటంటే ఇప్పుడు శుద్ధభక్తి అంటే శుద్ధ భక్తులు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ శుద్ధభక్తి ప్లాట్ఫామ్లో ఉంటారు, వాళ్ళు శుద్ధభక్తి చేస్తున్నారు. శుద్ధ భక్తులు వాళ్ళకి ఇన్ని రకాల నియమ నిబంధనలు ఇవన్నీ కూడా సాధన ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం లేదు. సహజంగా వాళ్ళు 24 గంటలు భగవంతుడి చేతిలో ఉంటారు. కానీ మనకేంటంటే మనకు రెండు ఉన్నాయన్నమాట, భౌతిక ఆసక్తులు, భౌతిక బంధనాలు, భౌతిక కోరికలు. దాని తర్వాత ఇంకోవైపు భగవంతుడిని కూడా ఆరాధించుకోవాలి, భగవద్ధామాన్ని కూడా వెళ్ళాలి. సో అలాంటి వారం అన్నమాట మనం, మిడిల్ కేటగిరీ. అందుకనే సాధన సాధకులం ఉంటాం అన్నమాట, మనం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. అందుకే మనకి ఇక్కడ రెగ్యులర్గా ఇవి అన్ని నియమాలు, రోజు 16 మాలలు జపం చేయడం, 4 నియమాలు పాటించడం, భాగవత శ్రవణ చేయడం, ఇవన్నీ మనకు సూచించారన్నమాట. రకరకాల విధాలుగా సేవలు చేయడాలని. సో ఇవన్నీ ఏంటంటే మనను సాధక స్థాయి నుంచి మెల్లిమెల్లిగా శుద్ధ భక్తులు మార్చే పద్ధతి అన్నమాట. అందుకని భగవంతుడు స్వీకరిస్తారు. మనం అనుకోకూడదు అరే మనకు ఎలాగో ఇన్ని భౌతిక కోరికలు ఉన్నాయి, సో మనం కృష్ణ దగ్గరకు వెళ్ళి వేస్ట్, ఏ దేవత దగ్గరకు వెళ్ళి పూజ చేసుకుంటే మనకు కావాల్సిన భౌతిక కోరికలు కోరుకొని ఉంటాయి సరిపోతుంది కాదు. సో మనకేంటంటే మెల్లిమెల్లిగా ఈ భౌతిక కోరికల నుంచి మనము ఈ మోహ మాయ నుంచి బయటపడి భగవంతుడికి సంపూర్ణంగా శుద్ధతతో భక్తి చేసుకోగలిగే స్థాయికి చేరుకోవడానికి ఈ సాధన భక్తి అనేది అవసరమైన అనుకూలమైన విధి విధానం అన్నమాట. సో ఇక్కడితో ప్రార్థన పూర్తవుతుంది. సో లాస్ట్కి మన మైత్రేయుని ఏం చెప్తారంటే, ఋషిర్ ఉవాచ ఇత్యవ్యలీకం ప్రణుతోభ్యనాభస్ తమ్మాభవశే వచ సామృతేన సుపర్ణపక్షోపరి రోచమాన ప్రేమస్మితోద్వీక్షణ విభ్రమద్భ్రు. సో ఇక్కడ చెప్పింది ఏంటంటే భగవంతుడు ఈ విధంగా ఎంతో గొప్పగా గుణగానం చేసిన తర్వాత మైత్రేయుని చెప్తున్నారు ఈయన కర్దమ్ముని. భగవంతుడు గరుడు మీద నించొని ఉన్నారు కదా, ఇప్పుడు ఎంతో ప్రేమపూర్వకంగా ఆయన వీక్షిస్తున్నారు కర్దమ్ముని. ఆయన అన్నీ విన్నాడు, ఆయనకు అన్నీ అర్థమయ్యాయి భగవంతుడికి, ఆయనకు అన్నీ తెలుసు. సో కర్దమ్మునిడు ఎంతో చిరునవ్వుతో ఎంతో ప్రేమపూర్వకంగా ఆయన వీక్షించి ఆయనపైన కరుణ చూపిస్తున్నారంట, ప్రేమను వ్యక్తం చేస్తూ. ఎంతో మధురమైన వచనాలు, ఎంత మధురంగా ఉన్నాయంటే అమృతంతో సమానం అని ఇక్కడ రాశారు. వచ సామృతైన, ఆయన వచనాలు అమృతంతో సమానమైన వచనాలతో ఇప్పుడు పలకరిస్తున్నారన్నమాట, వాక్యాలు చేస్తున్నారు. ఎవరితో? కర్దమ్మునితో. ఇప్పుడు భగవంతుడు కర్దమ్మునికి ఏం చెప్తాడనే విషయాన్ని మనము రేపు చూద్దాం, అంటే నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. అంటే నెక్స్ట్ ఫ్రైడే రోజు. సో ఇక్కడ వచసామృతేన అనే ఒక శబ్దం ఎంత ఇంపార్టెంట్ అంటే, భగవంతుడు చెప్పే వాక్యాలన్నీ కూడా అమృతంతో సమానం. సో భగవంతుడి యొక్క నామం, గుణ, రూప, లీల, మహిమ, ఆయన చెప్పే వాక్యాలు అన్నీ కూడా, సో హరేకృష్ణ మహామంత్రం ఇవన్నీ కూడా అమృతంతో సమానం. అందుకే మనం హరేకృష్ణ మహామంత్రం జపించినప్పుడు కూడా ఇదొక సాధారణ శబ్దము జపించడం కాదనమాట, ఇది చాలా స్పెషల్. కొంతమంది అంటారు జపం చేయడం కదా, ఏదో ఒకటి చేయొచ్చు కదా జపం, హరే కృష్ణ మహామంత్రమే జపం చేయాలి, ఏది చేసినా ఒకటే, ఏదో ఒక శబ్దం పట్టుకొని అలా జపం చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది కదా, కాదు. ఎందుకంటే హరే కృష్ణ మహామంత్రం అనేది ముఖ్యంగా గోలోక ప్రేమధనం, చైతన్య మహాప్రభు గోలోకం నుంచి తీసుకొచ్చారు, ఇది గోలోకం యొక్క ప్రేమధనం. సో అందుకనే ఇది అమృతంతో సమానం అన్నమాట. అందుకే ఇది మనము చేస్తే, మనము చేసి చూడొచ్చు. ఇప్పుడు మీరు అందరు చేస్తున్నారు 2 గంటలు 16 మాలలు డైలీ, సపోజ్ మీరు హరేకృష్ణ మహామంత్రం జపిస్తున్నారు, చాలామంది ఇంకా ఎక్కువ మాలలు కూడా చేస్తున్నారు, వాలంటరీగా చేస్తున్నారు చాలామంది, కొంతమంది 30, 40, 50 మాలలు కూడా చేస్తారు ప్రతిరోజు. సో ఎంతో సునాయాసంగా ఆనందంగా చేస్తున్నారు. అదే మీరు వేరే ఏదైనా ప్రభుపాదులు ఒకసారి అంటారు, మీరు ఒకవేళ ఐ థింక్ ఇక్కడ ప్రభుపాదులో ఏదో లెక్చర్లు ఎవరు అంటారు, ఒక్కొక్కలా అని అనండి, ఓ 2 గంటలు మీకు 10 సార్లు 20 సార్లు అనగానే మీకు బోర్ కొట్టేస్తుంది. అంటే ఏదైనా భౌతిక శబ్దం తీసుకొని మీరు దాన్ని నిరంతరం జపం చేసి కొంచెం సేపట్లోనే మీకు బోర్ వచ్చేస్తుంది, మళ్ళీ మీకు చేయబుద్ధి కాదు. కానీ అదే హరే కృష్ణ మహామంత్రం అయితే మీరు ప్రతిరోజు చేయగలరు, ఇంకా ఎంతో సమయం కూడా చేయగలరు, మీకు బోర్ కొట్టదన్నమాట. సో అది ఎందుకంటే ఇది భగవంతుడు ఇచ్చిన భగవంతుడి నామమే, ఇంకా భగవంతుడు ఇచ్చిందే వచసామృతేన, అమృతంతో సమానం. సో ఇది విశిష్ట అన్నమాట. సో ఇక్కడ మనం ఈ చర్చ ముగిద్దాం, చాలాసేపు అయిపోయింది. సో హరే కృష్ణ, దండప్రణామాలు అందరి భక్తులకి. శ్రీమద్ భాగవతంకి జాయ్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జాయ్. శ్రీల ప్రభుపాదకి జాయ్. నితాయ్ గౌర్ సితనాథ్ ప్రేమనంది హరి హరి బోల్.